గంధమదన పర్వతమున భావము భాషము చెప్పినది శిష్యులైనటువంటి ఎస్సీ భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద్. నిస్సంగుడు, సంశయదూరుడు, గంభీరుడునైన ఆ రాజు తపస్సునందు శ్రద్ధ గలవాడై మనస్సును కృష్ణునందు సంలగ్నమునర్చి గంధమాదన పర్వతమును చేరెను. భాష్యము: గంధమాదనమనడి నామము రమ్యమైన సుగంధమయ ప్రదేశమును సూచించును. నిస్సందేహముగా గంధమాదన పర్వతము అడవి పూలు తేనె సుగంధములతోనూ ఇతర సహజ సువాసనతోనూ నిండి ఉండెను. ఓం అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంజనశలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితరామణి. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరు వేశ్యా కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ముచ్చుకుంద మహారాజ్ ఆయన ఈ యొక్క కృష్ణుని యొక్క దర్శనం తర్వాత ఆయన ఈ గంధమదన పర్వతానికి బయలుదేరినాడు. మనం ఇంతకుముందు చర్చించినట్లు ఇంతకుముందు అధ్యాయంలో ఈ యొక్క శ్రీరామచంద్ర వంశానికి సంబంధించిన వ్యక్తి ముచ్చుకుంద మహారాజు. ఆయన ఈ దేవతలకు సహాయం చేసి వాళ్ళ యొక్క వరం చేత ఈ యొక్క గుహలో నిద్రిస్తుంటాడు. ఈ కాలయవనాన్ని సంబరించడం కోసం భగవంతుడు ఆ గుహలోకి ప్రవేశించి కాలయవనాన్ని అక్కడ సంబరిస్తాడు. ముచ్చుకుంద మహారాజు వీక్షణంతోనే కాలయవనుడు మరణిస్తాడు. ఈరోజు శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ముచ్చుకుంద మహారాజు బయటకు రాగానే గుహలో నుంచి ఆయన పరివర్తన చూస్తాడు. ఈ వృక్షాలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ అన్ని మారిపోయి ఉంటాయి. ప్రతి యుగానికి యుగం మారినప్పుడు ఏమవుతుందంటే భూమి, తర్వాత అక్కడ జీవరాశులు అంతా మారిపోతూ ఉంటాయన్నమాట. వాటి యొక్క స్థితులంతా మారిపోతాయి. వాటి యొక్క పరిమాణం కావచ్చు, స్థితులు కావచ్చు, మారిపోతాయన్నమాట. ఇవన్నీ చూసి ముచ్చుకుంద మహారాజు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఈ గంధమందర పర్వతానికి ఆయన బయలుదేరిపోతారు. ఇది ఉత్తర దిక్కుగా ఉంది. భరతవర్షానికి ఉత్తర దిక్కుగా గంధమందన పర్వతం ఉంది. బద్రికాశ్రం నుంచి మనం కానీ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ గంధమందన పర్వతాన్ని మనం చూడొచ్చు. అయితే ఆ పర్వతాన్ని మనం చూడడానికి ఇప్పుడు అంత మనకి అర్హత లేదన్నమాట. ఎందుకంటే అది చాలా సూక్ష్మమైనటువంటిది, సునిశ్చితమైనటువంటిది, చాలా అందమైనటువంటిది పర్వతం కూడా. అది దోపరేగం వరకు ఈ ప్రజలు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బద్రికాశ్రం తర్వాత మనం వెళ్ళాం. దాని తర్వాత మనము వెళ్ళామన్నమాట. ఇప్పుడున్నటువంటి మానవులకి అంత అర్హత లేదన్నమాట. ఈవెన్ ఈ యొక్క పాండవులు ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ ధౌమ్యమునితో పాటు వారు వెళ్తారు ఈ గంధమదన పర్వతం దగ్గరికి. ఈ పర్వతం ఎంతో ఇక్కడ భాష్యంలో వివరిస్తున్నారు. చాలా సుందరమైనటువంటి పర్వతం ఇది. ఈ స్వర్ణ మామూలుగా మనం చూసేటువంటి కమలాలంతా కూడా మామూలు కమలాలు. ఈ పర్వతం దగ్గర స్వర్ణ కమలాలు ఉంటాయి. సౌగంధికా పుష్పం కూడా అక్కడి నుంచే వచ్చింది. భీముడు ఏం చేస్తాడంటే ఈ సౌగంధికా పుష్పం కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. మహాభారతంలో మనం విన్నాం. ఈ గంధమదన పర్వతం తర్వాత ఈ కుబేరుని యొక్క పట్టణం మలకాపురి వస్తుంది. మొత్తం మన భారతవర్షానికి 800 యోజనాల దూరంలో కుబేర పట్టణం ఉందన్నమాట. మనం అడగచ్చు, అవును ఇవంతా ఏదో చెప్తున్నారు, ఇది కథ కదా, మనం చూడలేదు కదా. ఇప్పుడు మనకంటూ శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈ జీవులు, బద్ధ జీవుల యొక్క స్థితి ఏమంటే వాళ్ళ ఇంద్రియాలు అసంపూర్ణ ఇంద్రియాలు. మన ఇంద్రియాలు సంపూర్ణం కాదు, మనం చూస్తేనే నమ్మతాం అనేది తప్పనమాట. ఇప్పుడు మనం సూర్యుడిని చూస్తూ ఉన్నాము. సూర్యుడు ఎంత కనిపిస్తాడు మనకి? ఒక గోళంలాగా, ఎంత ఒక చిన్న కట్టలాగా కనిపిస్తాడనమాట. అంత మాత్రం సూర్యుడు అంతేనే ఉన్నాడు లేదు. ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఒక కప్ప కథ చెప్తారనమాట, డాక్టర్ ఫ్రాక్ స్టోరీ. ఇకున్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రభుపాద కప్పలతో పోలుస్తాడు. ఒకసారి ఏమైందంటే, సముద్రంలో ఉండిందనమాట ఒక కప్ప. సముద్రంలో కూడా కప్పలుంటాయి, మామూలు బావిలో కూడా కప్పలుంటాయి. చూసారా బావిలో ఉంటుంది కప్పలు చూసారా మీరు? సరే, ఒకరోజు ఏమైందంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక కప్ప, అది ఏదో పాపం ఈ వర్షం ఎక్కువైపోయి ఆ నీళ్ళు గుండా అది ఏం చేసిందంటే ఒక బావిలో వచ్చి పడిపోయింది అనమాట. పసిఫిక్ మహాసముద్రం నుంచి కప్ప వచ్చి ఒక బావిలో పడిపోయింది. బావిలో కూడా ఒక కప్ప ఉందనమాట. ఆ కప్ప ఏం చేసింది, ఈ కప్పను చూసి అది బెకబెక బెకబెక అరుస్తున్నాయి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా బావి దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుస్తుంది అనమాట. సరే, సముద్రంలో కప్ప చెప్పిందనమాట, నేను సముద్రం నుంచి వచ్చాను, ఎట్లా బాగా నాకు అర్థం కావడం లేదు, లోపల పడిపోయాను అని చెప్పి చెప్పిందనమాట. అయ్యి ఏమి నువ్వు సముద్రం నుంచి వచ్చినా అంటున్నావు, నీ సముద్రం చాలా గొప్పదా అడిగిందనమాట బయలు కప్ప. అవునండి, సముద్రం చాలా పెద్దది అని చెప్పింది. సముద్రంలో వచ్చిన కప్ప పాపం అది ఏదో వినయంతో ఉంది, ఎందుకంటే అది పాపం చాలా పెద్ద ప్రదేశం నుంచి కింద పడిపోయింది అనమాట, బయలో పడిపోయింది, దానికి భయంగా ఉందనమాట. సరే, బయలో ఉంది కప్ప మాత్రం దానికి చాలా గర్వంగా ఉంది, దానికి పొగరనమాట. ఈ సముద్రంలో కప్ప నడుతుంది, ఏమయ్యా నువ్వు సముద్రం నుంచి వచ్చినా అంటున్నావు, నీ సముద్రం చాలా పెద్దదా అని చెప్పాడు అనమాట. అవునండి చాలా పెద్దది అని చెప్పింది. ఎంత పెద్దది, నా బావిలో అర్థం ఉంటుందని సముద్రము అని చెప్పాడు. లేదయ్యా చాలా పెద్దది, ఆ నా బావి ఎంత ఉంటుందా నీ సముద్రం అని చెప్పిన. లేదు ఇంకా పెద్దది అని చెప్పినమాట. దీనికి మూడింతలు ఉంటుందా? లేదు ఇంకా పెద్దది, దీనికి 10 సార్లు ఉంటుందా? అది దాని యొక్క జ్ఞానము బాయే. అది కొలుచుకుంటే దేంతో కొలుచుకోవాలి? బావితోనే కొలుచుకోవాలి. అది బావితో ఎన్నిసార్లు కొలుచుకున్నా సముద్రాన్ని అర్థం చేసుకోగలదా? వీలు కాదు. అది ఎంత దానికి ఆ పర్సెప్షన్, ఆ గ్రహక శక్తి అది బావిలోనే ఉండింది కాబట్టి ఆ బావితోనే కొలుచుకుంటుంది, కానీ సముద్రం దానికి తెలియదు ఇంకా, అది చూడలేదు. ఎంత చెప్పినా కానీ సముద్రంలో ఉన్నటువంటి కప్ప ఆ బావిలో కప్పకి అర్థం కాదు. కాబట్టి చివరికి ఈ సముద్రంలో కప్ప ఏమనుకుందంటే, వీని దగ్గర ఉంటే మనకు పిచ్చి వచ్చేస్తుంది, వీడి మెంటలు అని చెప్పి చిన్నగా అది బయట వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుపాద వారు దీన్ని చెప్తారనమాట, మనం ఎంత చేసినా మన బాహ్యమైనటువంటి ఇంద్రియాలకు ఏదైతే మనం అర్థమవుతుంది దాంతోనే మనం కొలుచుకుంటూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. మనం అది ఎంత కొలుసుకున్నా కానీ మనకు కెపాసిటీ ఉంది, మనకు ఒక లిమిట్ ఉంది, దానికి దూరంగా మనం ఆలోచించలేం. ఈ కప్పకి బావి అనమాట, దానికి లిమిట్, దాంతోనే కొలుచుకోగలదు. అట్లా మనకి ఒక లిమిట్ అనేది ఉందనమాట, దాంతోనే కొలుస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎంత అర్థం కాదనమాట. అందుకని ఏం చేస్తారంటే, ఇది లేదు, ఇది ఊహ, ఇది ఊహ అని చెప్పి చెప్పేస్తారనమాట. ఇప్పుడు మనం గంధమంద ప్రవృత్తి గురించి చెప్పామనుకో, దాని గురించి వాళ్ళు లేదనే సరే, ఎందుకంటే వాళ్ళు కొలలేరు. కప్ప కప్ప మనస్తత్వం అనమాట, కప్పలుగా ఉంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చించాం, సీమ కూడా, సీమ జీవితంలో ఏనుగు లేదు, మన జీవితంలో ఏనుగు ఉంది, సీమ జీవితంలో ఏనుగు లేదు. సీమ కానీ చెప్పామనుకో మనం, ఓ సీమ ఏనుగు ఉందని అది నమ్మదు, ఎందుకంటే దానికి 2 ఇంచుల తర్వాత మొత్తం ఆకాశమే. దానికి 2 ఇంచులు దాన్ని చూడగలుగుతుంది, 2 ఇంచుల తర్వాత ఏమవుతుంది, దానికి మొత్తం ఆకాశం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏనుగు దాని పక్కన నడుచుకుంటూ పోయినా కానీ అది ఏనుగు గమనించేటువంటి దానికి ఆ సామర్థ్యం దానికి లేదు. సీమ సీమే దాని చిన్నది, ఇది ఆ సీమకు మళ్ళీ తల, ఆ తలలో మళ్ళీ కళ్ళు, ఆ కళ్ళలో మళ్ళీ చూపు. ఏనుగు ఎక్కడ గమనిస్తుంది? అది అది గమనించలేదు. అట్లా సీమ జీవితంలో ఎన్నో లేవు, మన తిరుమల కొండలు లేవు దానికి పాపము, తిరుమల పర్వతాలు లేవు సీమ జీవితంలో. మన జీవితంలో తిరుమల పర్వతాలు ఉన్నాయి, అదేవిధంగా సీమ జీవితంలో ఏ విధంగా తిరుమల పర్వతాలు లేదో మన జీవితంలో కూడా గంధమంద పర్వతం లేదనమాట. ఎందుకంటే మనం చూడలేం, మనకు ఆ శక్తి లేదు, గ్రహ శక్తి లేదు. ఒకవేళ మనం తయారు చేసిన యంత్రాలు అనుకో, ఆ యంత్రాలు కూడా మనం తయారు చేసిందే కదా, అది ప్రత్యేకంగా రాలేదు కదా. ఏదన్నా టెలిస్కోప్ కావచ్చు, లేదంటే ఏమిది ఈ యొక్క శాటిలైట్ కావచ్చు, ఇవంతా దేంతో తయారు చేసావు నువ్వు? నువ్వు తయారు చేసిందే, దాన్ని నువ్వు చూడలేవు. అందుకనే దీన్ని మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, ఈ కప్ప విధంగా ఆలోచించకుండా కప్ప మనస్తత్వాన్ని పక్కన పెట్టి మనం ఈ యొక్క ప్రామాణికంగా మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. మన క్లియర్గా ఉందన్నమాట, ఇక్కడ మన శాస్త్రాల్లో ఇప్పుడు దాంట్లో వివరించున్నారు ఈ ప్రపంచం ఏ విధంగా తయారు. శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట ఈ ప్రపంచం గురించి, ఆధ్యాత్మిక ప్రపంచాల గురించి, భగవంతుని గురించి. కాబట్టి ఇక్కడ ముచ్చుకుంద మహారాజు ఆయన గంధమందన పర్వతానికి వెళ్తున్నాడు. గంధమందన పర్వతం ఎంతో సుందరమైన ప్రదేశం అది. మామూలుగా భౌతిక వ్యక్తి ఏం చేస్తారంటే ఎంతో సుందరంగా ఉంటే ఏం చేస్తారు, ఆ ప్రదేశాన్ని ఇంద్రియ భోగాలకు ఉపయోగించాలని చెప్పి కోరుకుంటాడు. బట్ భక్తులు ఏం చేస్తారు, భక్తియుక్త సేవకి మనం కానీ మంచి ప్రదేశం చూసామనుకో, మన భక్తులంతా తీర్థయాత్ర వెళ్తుంటారు, తీర్థయాత్ర వెళ్ళినప్పుడు మంచి ప్రదేశం చూస్తే ఏం చేస్తారు, అక్కడ అందు హరినామ సంకేతం చేస్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అందరూ కలిసి నామ సంకీర్తనం చేస్తారు, లేదంటే జపం చేస్తారు, లేదంటే ఇది భాగవతం చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అని చెప్పి అనుకుంటాం. మనం ఏదైనా మంచి ప్రదేశం, ప్రశాంతమైనటువంటి ప్రదేశం చూస్తే మనం ఏమనుకుంటాం, తక్షణమే ఇక్కడ భాగవతం చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం అనమాట. అది భౌతిక వ్యక్తి ఏం చేస్తాడు, ఇమీడియట్లీ దాన్ని ఇంద్రియ భోగాలకు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏమంటే, ముచ్చుకుంద మహారాజు యొక్క విషయంలో ఆయన ఎందుకు ఆ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నాడంటే, భక్తిని ఆచరించడానికి ప్రదేశం చాలా చాలా ముఖ్యం. చాలా మంది భక్తులు ఈ భక్తియుక్త సేవకు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళని చెప్తుంటారు, ఏమయ్యా నువ్వు ఎక్కడైనా భక్తి చేయొచ్చు కదా, భగవంతుడు మనసులో ఉంటే చాలు కదా. ఇది చాలా సర్వసాధారణమైనటువంటి ప్రశ్న. భగవంతుడు మనసులో ఉండడు, మాయ ఉంటుందన్నమాట, తప్పించుకునేదానికి, అది తప్పించేదానికి మనల్ని. దీనికి ఒక వాతావరణం చాలా చాలా ముఖ్యం. ఎందుకు ముచ్చుకుంద మహారాజు గంధమద పర్వతం దగ్గరికి వెళ్తున్నాడంటే, అది ప్రశాంతమైనటువంటి వాతావరణము, అక్కడంతా కూడా భక్తులు ఉంటారు, అక్కడ ఋషులు మునులు అక్కడంతా తపస్సు చేస్తూ ఉంటారు, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశం చాలా చాలా ముఖ్యం. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ముఖ్యం. మనసు ఏమవుతుంది, భగవంతుని మీద లగ్నం చేస్తుంది. మన హరినామ సంకీర్తన భక్తులతో కలిసి మందిరంలో హరినామ సంకీర్తన చేయడానికి మనం ఒకరే బయట ఈ యొక్క భౌతికమైన కార్యక్రమాల్లో నిమగ్నమై హరినామ సంకీర్తన చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క వాతావరణం కూడా చాలా ముఖ్యము. మనం ఇప్పుడు ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, మన హిమాలయాలకో లేదంటే ఈ బద్రికాశ్రం తర్వాత వస్తుంది గంధమందన పర్వతం. బద్రికాశ్రం కూడా చాలా అద్భుతమైన ప్రదేశము, అక్కడ నరనారాయణ ఋషులు ఉన్నారు. అక్కడ ఎవరైనా కానీ గొప్ప మహాత్ములంతా కూడా ఈ భక్తియుక్తి సేవను ఆచరించడానికి బద్రికాశ్రంకి వెళ్ళేవాళ్ళు. హరిద్వారు, తర్వాత హృషికేశు, తర్వాత బద్రి అక్కడి నుంచి వెళ్తే ఇంకా మళ్ళీ మనం అట్లే ఉత్తర దిక్కు వెళ్తే గంధమదన పర్వతము, దాని తర్వాత అలకాపురి, ఇంకా పైకి వెళ్తే బ్రహ్మపురి, ఇంకా పైకి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అనమాట, శక్తి ఉంటే నీకు. లేకపోతే మధ్యలో బద్రికాశంలోనే చనిపోతాం అనమాట, అక్కడే అంత శక్తి కలియుగంలో లేదనుకోండి. కాబట్టి ఇక్కడ మనకి అదంతా వెళ్ళాల్సిన పని లేదు. చైతన్య మహాప్రభు మనకి చాలా సరళం చేశాడనమాట. మనం ఈ హిమాలయాల్లో ఎంత లోపలికి వెళ్ళి ఈ మంచులో కూర్చొని హరే కృష్ణ మంత్రం జపం చేయాల్సిన పని లేదనమాట. మనకు చైతన్య మహాప్రభు కానీ మన ఆచార్యులు ఏం చెప్పారంటే, గృహే తక్కువ వన్య తక్కువ సదా హరి బోలే తక్కువ, నువ్వు ఎక్కడున్నా కానీ హరినామ సంకీర్తనం చేయి. ఇదో రకమైనటువంటి దీన్ని భజనానంది చెప్పి అంటారు. భజనానంద అంటే ఏమి, తనకు తను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకునే దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తిని భజనానంది అంటారు. అంటే అతను ఎటువంటి కలతలు లేకుండా, మనసు ఎటువంటి చింతనలు లేకుండా ప్రశాంతంగా ఒక వాతావరణంలో హరినామ సంకీర్తనం చేస్తూ భక్తిలో అభివృద్ధి చెందాలనుకునే వ్యక్తిని భజనానంది అంటారు. ఇది మంచిదే. దీనికంటే ఉన్నతమైనది ఏమంటే గోష్ఠానంది. అంటే భజనానంది ఏం చేస్తాడు, ఏదో బృందావనంలోకి వెళ్ళేసి బృందావనంలోనో లేదంటే హిమాలయాల్లోనో వెళ్ళి తపస్సు చేసుకుంటూ భాగవతాన్ని చదువుకుంటూ హరినామాన్ని జపం చేస్తూ తన భక్తియుక్తి సేవను కొనసాగిస్తూ ఉంటాడు. అతను మాత్రమే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాడు. బట్ గోష్ఠానంది అట్లా కాదు. అతను ఏం చేస్తాడు, ఈ బద్ధ జీవులతో పాటు ఉంటాడనమాట. లైక్ ప్రభుపాద వారు, ఆయన వృందావనంలో ఉన్నారు, సన్యాసం తీసుకున్న తర్వాత ఈ రాధా దామోదర మందిరంలో ఉన్నారు. ప్రభుపాద వారు రాధా దామోదర మందిరంలో ఉండి ఆయనకు మంచి ఒక వసతి ఉంది. రూపు గోస్వామి సమాధి పక్కనే ఆయనకు ఒక గది ఇచ్చారు, ప్రసాదం ఆయనకు ఏర్పాటు చేస్తున్నారు, రాధా దామోదర విగ్రహాలు ఉన్నాయి, రోజు ఆరతి చూడొచ్చు, వృందావన ధామంలో ఎంతో మంది సాధువులు ఉన్నారు, ఆయనకు ఎంతో మంది గౌరవిస్తున్నారు, ఆయనకు సేవలు చేస్తున్నారు, అన్ని సదుపాయాలు బాగున్నాయి. సన్యాసం తీసుకున్నారు ఆయన అప్పటికే ప్రభుపాద వారు. పుస్తకాలు ఉన్నాయి దగ్గర చదువుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, 64 వల్ల జపం చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. హైయెస్ట్ లైఫ్ అది. బృందావనంలో, రాధా దామోదర్ మందిర్లో, రఘు గోస్వామి సమాధి మందిరం పక్కన విగ్రహాలు చూస్తూ జపం చేస్తుండేదనకంటే ఇంకేం కావాలి చెప్పండి. అయితే ప్రభుపాదం చేశారు, దాన్ని వదిలేసి అమెరికాకి వెళ్ళాడు. ఎటువంటి ప్రదేశానికి వెళ్ళాడు, అంత ఈ డ్రగ్స్ కి, తర్వాత రకరకాలటువంటి పాప పనులు, ముఖ్యంగా మాంస మధ్య జోద పూర్తిగా నిమగ్నమైన పాపిష్టుల దగ్గరికి వెళ్ళాడు అనమాట. బృందావనంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం నుంచి వదిలి అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రచారం కోసం వెళ్ళాడు, అబద్ధ జీవులను రక్షించడం కోసం వెళ్ళాడు. అక్కడంతా కష్టపడ్డాడు ప్రభుపాద వారు. ఆయనకు సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు. ఆయనకైనా ఆయన ఏం చేశాడు? ప్రచారం చేశాడు అనమాట. అంటే ఈ గోష్ఠానంది ఆయన తన సొంత సౌకర్యాలను కూడా ఆయన వదిలేస్తాడనమాట. దాన్ని సాక్రిఫైస్ అంటారు, దాన్ని త్యాగం అని చెప్పి అంటారు. ఆయన ఎంతో బాగా ఆనందంగా ఉన్నాడు ప్రభుపాద వారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వారిని అన్నింటినీ వదిలేసి ఏం చేశాడు? ఇతరులను రక్షించాలి, బద్దజీవులను రక్షించాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేశాడు. దీన్ని గోష్ఠానంది అంటారు. ఇది హైయెస్ట్ అనమాట. మనం పరంపర వచ్చి గోష్ఠానంది పరంపర. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, మనం అడవులకు వెళ్ళిపోం, లేదంటే హిమాలయాలకు వెళ్ళిపోం, బృందావనంలో కూర్చొని బాబాజీలు అయిపోం. మనం ఏం చేస్తాము? నగరాల్లోనే ఉంటూ హరినామ సంకీర్తనం చేస్తూ ఇతరులకు ప్రచారం చేస్తాం. ఇది చాలా ఉన్నతమైందనమాట. దీనిలో కొన్ని కష్టం కూడా ఉంటుంది. కొంతమంది ముఖ్యంగా వీళ్ళు ఎందుకంటే వెళ్ళేది అక్కడికి, అన్నింటినీ వదిలేసి ఈ బాహ్య ప్రపంచాన్ని మాయలో పడిపోతామని భయపడి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి కారణం ఏమంటే, మనం కానీ భౌతిక వ్యక్తులకు సాంగత్యంలో ఉంటే మనం మాయలో పడిపోతాము, కాబట్టి బృందావనంలోనో లేదంటే హిమాలయాల్లో నుండి మనం జపం చేసుకుంటాము అని చెప్పంటారు. అయితే ప్రభుపాద వారిని చెప్తున్నానంటే, నువ్వు కృష్ణుడు కోసం ప్రచారం చేసినట్లయితే కృష్ణుడు నిన్ను రక్షిస్తాడు, నీ గురించి నువ్వు ఆలోచించద్దు. మన పుస్తక విత్తనం వెళ్ళేటప్పుడు నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నా మనసు కలచింతుంది అని చెప్పేసి నువ్వు ఆలోచించద్దు. నువ్వు ప్రచారం కోసం వెళ్ళు, కృష్ణుడు నిన్ను రక్షిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవద్దు, ఇతర జీవుల గురించి ఆలోచించు. ఆ బద్ధ జీవులను రక్షించాలి, వాళ్ళకి పుస్తకాన్ని ఇవ్వాలని చెప్పి అప్పుడు కృష్ణుడు నిన్నే రక్షిస్తాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను చాలా ఎగ్జాల్టెడ్ అని చెప్పిపోతాం. రెండు రకాలుగా ఉంది ఇక్కడ. ఒకటేమో నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, వాళ్ళంతా రక్షించాలని చెప్పిపోతాం, అది తప్పు. ఇంకొక స్థాయి ఏమవుతుందంటే భయపడుతూ వెళ్తాం, నేను పడిపోతానేమో, నాకు మనసు కలుస్తుందేమో అని చెప్పి. ఆ రెండు తప్పు అనమాట. మనం వెళ్ళాల్సిన బాధ, మన యొక్క నిజమైనటువంటి అవగాహన ఏ విధంగా ఉండాలంటే, నేను బద్ధస్థితిలో ఉన్నటువంటి వ్యక్తినే, అయితే కృష్ణుడు ప్రభుపాద వారు నన్ను రక్షిస్తారు, కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా నేనేం చేయాలి, ఈ బద్ధజీవులకి ఈ భగవద్గీతను భాగవతాన్ని సేవకుడిగా ఇవ్వాలి, వాళ్ళకందరికీ కూడా నేను సేవక భావంతో మనం ఏం చేయాలి, ఈ ప్రచారానికి వెళ్ళాలి అనమాట. అప్పుడు భగవంతుడు మనం రక్షిస్తాడు. ఈ యొక్క దైవేశ గుణమయ్యి మమ మాయా దురంతయ్య మామేమ ప్రబద్ధంతే మాయామయమం పరంతితే. కాబట్టి భగవంతుడు ఆయన శరణాగతి పొందినటువంటి వ్యక్తికి ఎప్పుడు రక్షణనే ఇస్తాడు. కాబట్టి ముచ్చుకుంద మహారాజు ఆయన భగవంతుని ఆజ్ఞ మేరకు ఆయన వెళ్ళి ఈ గంధమంద పర్వతానికి వెళ్ళి ఆయన తన తపస్సును ఆచరించాడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు వచ్చి, మనకి మనం ఎటువంటి వాతావరణం ఉంటే అటువంటి వాతావరణంలో మన భక్తిని ఆచరించలేము, అది మా ఇచ్చేటువంటి సూచన అనమాట. చాలా మంది అదే చేస్తుంటారు, ఎక్కడైనా జపం చేసుకోవచ్చు కదా అనేసి, అది తప్పు. మనం భక్తుల యొక్క సాంగత్యంలోనే హరినామ సంకీర్తనం చేయగలము. అదే సమయంలో మనం భజనానంది కాదు, గోష్ఠానంది. మనం ప్రచారం చేస్తూ మన సాధన చేయాలి. మనం ఓన్లీ జపం చేయడానికి మనకంత రుచి లేదు, మనకంత రుచి లేదనమాట. మనం 16 మాలు జపం చేయడానికి మనకు రుచి లేదు. కాబట్టి ప్రభుపాద వారు మనకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చారనమాట. మంగళారతి, తులసి పూజ, పుస్తక వితరణ, ఇవన్న సేవల్లో కూడా రకరకాల సేవలు. ఎందుకంటే వెరైటీ కావాలి, మనసుకి మైండ్కి వెరైటీ కావాలి. రకరకాల ప్రసాదం ఎట్లను రకరకాల సేవలు కూడా ఇచ్చాడనమాట, మనం భక్తియుక్త సేవలు నియుక్తం చేయడం కోసం. ఇవి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ముఖ్యంగా మనకి ఈ భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందడానికి భగవంతుడు కూడా ఎన్నో రకాలటువంటి ఈ యొక్క సదుపాయాలు కూడా ఇచ్చాడు మనకు. ఇప్పుడు చతుర్మాసాన్ని మనం ఆచరిస్తున్నాం. తర్వాత దగ్గరలో రేపులో 8 నుంచి పురుషోత్తమ మాసం వస్తుందన్నమాట. అధిక మాసం, చాలా ముఖ్యమైనటువంటి మాసం ఇది. అందరూ కూడా తీవ్రంగా భక్తియుక్త సేవలు మనం అభివృద్ధి చెందాలంటే ఈ పురుషోత్తమ మాసాన్ని మనం బాగా ఆచరించాలి. నేను ఈరోజు కొద్దిగా పురుషోత్తమ మాసం గురించి చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఎల్లుండి నుంచి పురుషోత్తమ మాసము ప్రారంభమవుతూ ఉందన్నమాట. ఇది ఈ యొక్క పురుషోత్తమ మాసం గురించి అనేక రకమైన శాస్త్రాల్లో వివరించారు. బ్రహ్మాండ పురాణాల్లో కావచ్చు, తర్వాత ఈ యొక్క ఉపనిషత్తుల్లో కానీ అన్ని శాస్త్రాల్లో కూడా ఈ పురుషోత్తమ మాసం గురించి వివరించారన్నమాట. ఈ యొక్క కలియుగ ప్రారంభంలో ద్వాపరయుగ చివరిలో ఈ యొక్క నైమిషారణ్యంలో ఋషులంతా కూడా వాళ్ళ గుమిగూడి అక్కడ అనేక రకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. దాంట్లో ఈ సూత గోస్వామి ఈ సౌనకాది ఋషులకి ఎన్నో విషయాల్ని ఆయన వివరిస్తారన్నమాట. ఒకరోజు ప్రతిరోజు వాళ్ళు చర్చిస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ భగవంతుని గురించే. మనం కూడా ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం తీసుకుని ఎట్లా చర్చిస్తామో అదేవిధంగా ఈ నైమిషారణ్యంలో కూడా ఋషులంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి విషయాల్ని భగవంతుల లీలల్ని వాళ్ళు చర్చించేవాళ్ళు అనమాట. ఒకరోజు ఈ యొక్క సూత గోస్వామి ఆయన వేసాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఈ సౌనకాది ఋషులంతా కూడా పురుషోత్తమ మాసం గురించి అడుగుతారనమాట. ఈ మాసం గురించి వివరించండి మాకు అని చెప్పి, మేము కార్తీక మాసం గురించి విన్నాము, తర్వాత అనేక రకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం గురించి, అన్ని మాసాల గురించి విన్నాము, అయితే అధిక మాసం గురించి మేము వినాలనుకుంటున్నాము అని చెప్పి సూత గోస్వామిని సౌనకాది ఋషులు అడుగుతారనమాట. అప్పుడు సూత గోస్వామి వాళ్ళకు వివరిస్తాడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుకి చెప్పినటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని ఆయన వివరిస్తాడనమాట. ఈ యొక్క పాండవులు వాళ్ళు కామ్యక వనంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ కామ్యక వనం అనేటువంటి ఒక వనం ఉంది, ఆ వనంలో వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. కృష్ణ భగవానుడు ఏం చేస్తారంటే ఈ పాండవులు చూడడం కోసం ఒకరోజు ఈ కామ్యక వనానికి వెళ్తారనమాట. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ అక్కడికి వస్తా ఉంటేనే ఈ పాండవులు ఎంత దుఃఖంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని చూస్తారో వాళ్ళకి చాలా ఆనందం అవుతుంది. వాళ్ళంత దుఃఖ స్థితిలో ఉన్నా గానీ భగవంతుని యొక్క దర్శనం చేత వాళ్ళు చాలా ఆనందాన్ని చెందుతారనమాట. వాళ్ళందరూ కూడా భగవంతునికి నమస్కరిస్తారు, ఆయన ఆహ్వానిస్తారు, ఆయన కూర్చొని పెడతారనమాట. వాళ్ళు బాగోగులు అడిగిన తర్వాత భగవంతుని కూడా చాలా కోపం వస్తుంది. వీళ్ళ యొక్క స్థితిని చూసి, పాండవుల యొక్క స్థితిని, భగవంతుడు ఎంతో రుద్రుడైపోతారనమాట, ఎంతో కోపం వస్తుంది. ఆయన కోపం ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మూడు లోకాలను కూడా భస్నం చేస్తాడనేటువంటి రకంగా భగవంతుడు కోపాన్ని చెందుతాడనమాట. అంత కోపంతో ఉంటాడు దుర్యోధను మీద. తర్వాత ఈ పాండవులు ఆయన శాంతింపజేస్తారు. శాంతింపజేసిన తర్వాత వాళ్ళు రకరకాలటువంటి ప్రశ్నలు అడుగుతారు భగవంతుని దగ్గర నుంచి. అప్పుడు భగవంతుడు వాళ్ళకి చెప్తాడనమాట, మీ దుఃఖాలకి కారణం ఒక ముఖ్యమైన అంశం ఉంది అని చెప్పి చెప్తాడనమాట. ఏమంటే, మీరు పురుషోత్తమ మాసాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు, ఆచరించలేదు అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఆయన పురుషోత్తమ మాసం ఏ విధంగా వచ్చిందని కూడా చెప్తాడు. ఈ పురుషోత్తమ మాసం ఎందుకు వచ్చిందని కూడా చెప్తారనమాట. భగవంతుడే చెప్తున్నాడనమాట ఈ లీలని. ఒకసారి ఏమైందంటే, ఈ భగవంతుని యొక్క నిర్ణయం మేరకి ఈ మాసాలు ఉన్నాయి కదా, చైత్రము, ఆషాఢము, మార్గశరము, తర్వాత ఈ కార్తీకము, ఇట్లా మామూలుగా 12 కాకుండా ఒక అధిక మాసం అనేది ఒకటి వచ్చేసింది అనమాట. భగవంతుని యొక్క సంకల్పం చేత అధికంగా ఒక మాసము సృష్టించబడింది. దీని అధిక మాసం ఉంది అంటారు. అయితే ఎప్పుడైతే ఈ అధిక మాసం వచ్చిందో ప్రజలంతా ఏం చేశారంటే దీన్ని అంత తీవ్రంగా తీసుకోలేదు. ఈ మాసాన్ని ఎవరు గాని పూజించలేదు. మనం చూడండి, కార్తీక మాసంలో మనం ఏం చేస్తామో చాలా బాగా పూజ చేస్తాం. చైత్ర మాసంలో కావచ్చు, కార్తీక, ఆషాఢ, ప్రతి ఒక్క నెలలో కూడా ఆ మాసానికి సంబంధించినటువంటి పూజల్ని, వ్రతాలని చేస్తూ ఉంటారంట మనుషులంతా కూడా. అయితే ఈ అధిక మాసం ఏదైతే ప్రత్యేకంగా వచ్చిందో ఈ మాసాన్ని చూసి జనాలంతా ఏం చేస్తున్నారంటే అవాయిడ్ చేస్తున్నారు. ఎవరు కానీ పూజించడం లేదు, దగ్గరికి చేర్చడం లేదు. వాళ్ళు దాన్ని అశుభం, అది యొక్క అశుభంగా చూస్తున్నారనమాట. అశుభం, దాంట్లో ఏం చేయకూడదు అని చెప్పి దానికి పేరు కూడా మలమాసం అని పేరు పెట్టేశారనమాట. మలమాసం అంటే ఏమి, చెడు అంటే ఆ మాసాన్ని ఎవరు చూడకూడదు, తాకకూడదు, ఏ పని చేయకూడదు, పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనమాట. ఒక్కొక్క మాసానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ అధిక మాసానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉందనమాట. ఆమె ఏం చేసింది, పూర్తిగా శుష్కించిపోయిందనమాట, దుఃఖపడిపోయింది, ఏడుస్తూ ఉందనమాట. ఏడుస్తూ భగవంతుని వైకుంఠధామానికి వెళ్ళిందనమాట. వెళ్ళి నారాయణ దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి, ఓ నారాయణ, ఓ జనార్దన, నేను పూర్తిగా నా యొక్క యశస్సు పూర్తిగా నశించిపోయింది, ప్రజలంతా కూడా నన్ని మలమాసం నుంచి పిలుస్తున్నారు, ఎవరు శుభకార్యాలు చేయడం లేదు, నాకెవరు రక్షణ లేదు అని చెప్పి ఏడుస్తూ ఆ అధిక మాసం ఏం చేసింది, నారాయణ చెంత శ్రోదప్పి పడిపోయింది అనమాట. ఎప్పుడైతే శ్రోదప్పైందో స్వయంగా నారాయణుడు ఏం చేస్తాడు, గరుడికి చెప్తాడనమాట. ఆయన రెక్కలతో ఆమెకు ఓదార్చమని చెప్పి గరుడు స్వయంగా తన రెక్కలతో ఆ యొక్క అధిక మాసానికి గాలిని వీస్తాడనమాట. వీసిన తర్వాత ఆ మల్లి సహులకు వస్తుందన్నమాట. అప్పుడు నారాయణ చెప్తాడు, చూడు ఓ నువ్వు నా కుమార్తె సమానము, కాబట్టి నీకు నేను రక్షణిస్తాను నేను. అయితే మనిద్దరం కలిసి ఈ వైకుంఠ లోకాలన్నీ ఉన్నతమైనటువంటి లోకం ఉంది, గోలోకము, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్దామని చెప్పి ఈ యొక్క స్వయంగా నారాయణుడు ఏం చేస్తాడు, ఈ అధిక మాసాన్ని తీసుకుని కృష్ణ భగవాన్ గోలోకం ఉందానని వెళ్తాడు అనమాట. వెళ్ళే ముందుకు అక్కడ కూడా ఏమేం చేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. గోలోకంలో కూడా ఏం చేస్తుంటుంది, ఈ యొక్క అధిక మాసం ఏడుస్తూ ఉంటుంది. అక్కడ కృష్ణ భగవానుడు తన యొక్క పవిత్ర భక్తులతో పాటు గోపాలతో పాటు ఆయన అక్కడ వసించి ఉంటాడనమాట గోలోక బృందావనంలో. ఎప్పుడైతే ఈ నారాయణుణ్ణి ఈ అధిక మాసాన్ని కృష్ణుడు చూశాడో వాళ్ళిద్దరిని సాధారణంగా ఆహ్వానిస్తాడు, ఆసనం వేసి కూర్చుని పెడతాడు. అయితే ఈ అధిక మాసం రోధిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు నారాయణుడు వివరిస్తాడు కృష్ణుడికి, ఈ అధిక మాసాన్ని ప్రజలంతా కూడా పూర్తిగా తిరస్కరిస్తున్నారు, ఎటువంటి శుభకార్యాలు చేయడం లేదు, కాబట్టి నేను ఇక్కడ తీసుకొచ్చాను, నీకు రక్షణ అమ్ముకుండాలి అని చెప్పి. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ అధిక మాసాన్ని ఆశీర్వదిస్తాడనమాట. ఈ రోజు నుంచి ఈ మాసం నాతో సమానం, నాతో శక్తిలో గాని కీర్తిలో గాని యశస్సులో గాని అన్నింటిలో కూడా నాతో సమానం, కాబట్టి ఈ రోజు నుంచి ఈ మాసానికి నేను పురుషోత్తమ మాసం అని పేరు పెడుతున్నానని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. అప్పుడు ఆమె చాలా సంతోషం చెందుతుంది. మళ్ళీ భగవంతుడు చెప్తాడు, ఈ మాసంలో ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఈ జన్మలో కూడా ఆనందంగా ఉంటారు, తర్వాత జన్మలో కూడా నా యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆయన పూర్తిగా ఆ యొక్క మాసాన్ని ఆధ్యాత్మికంగా తనతో సమానంగా చేస్తాడనమాట. భగవంతుడు ఎంత సర్వశక్తిమంతుడో ఆ మాసం కూడా అంత సర్వశక్తిమంతం అయిపోతుందనమాట. తర్వాత ఆమె ఆ మాసానికి మలమాసం ఏమైంది, పురుషోత్తమ మాసమైంది. వేరే మాసాలకి వేరే వేరే పేర్లు ఉన్నాయి, లైక్ కార్తీక, తర్వాత శ్రవణ మాసము, తర్వాత ఆషాఢ మాసం అని. ఈ మాసానికి మాత్రం నేరుగా భగవంతుని పేరే ఉంది, అధిక మాసానికి పేరేమి, పురుషోత్తమ మాసం అని పేరు పెట్టేస్తారు. పురుషోత్తముడు అంటే ఎవరు, కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ మాసం ఆ రోజు నుంచి పిలువబడింది, ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైందనమాట. మళ్ళీ కృష్ణ భగవానుడు ఈ మాసం గురించి చెప్పిన తర్వాత ద్రౌపది గురించి చెప్తారనమాట. ద్రౌపది ఈ జన్మలో ఇంత దుఃఖానికి కారణం కావడానికి ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆమె నెగ్లెక్ట్ చేసింది అని చెప్పి చెప్తాను. పాండవులు అడుగుతారు ఏం జరిగిందని, కృష్ణుడే స్వయంగా పాండవులకు చెప్తారనమాట ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ద్రౌపది పూర్వజన్మలో ఆమె మేధావి అనేటువంటి బ్రాహ్మణుని యొక్క కుమార్తె, ఆమె యొక్క తండ్రి పేరేమి, మేధావి. ఆయన ఎంతో గొప్ప ఋషి, ఆయన భగవంతుని ఎప్పుడు హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మేధావి ఋషి తన పవిత్ర భక్తుడు, ఆయన హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. అయితే చిన్న శిశువు ఈ మేధావి కుమార్తె బ్రాహ్మణి, బ్రాహ్మణ బాలిక, ఆమె చిన్న వయసులో ఏమవుతుంది, తల్లి మరణిస్తుంది, తల్లి చనిపోతుంది అనమాట. తన తండ్రి దగ్గర పెరుగుతూ ఉంటుంది ఆమె. ఈ తండ్రి ఇప్పుడు హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు, ఆమె పెద్దదవుతుంది, ఈ వివాహ వయసు వస్తుంది అనమాట. అయితే తండ్రి పట్టించుకోడు వివాహం చేయడానికి, ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక యొక్క ఈ చింతనలో నిమగ్నం అయిపోయింటాడు. ఈ కాలంలో ఏమవుతుంది, ఈ మేధావి ఋషి కూడా చనిపోతాడు అనమాట, మరణిస్తాడు. ఇప్పుడు ఒకటే ఉంది, తల్లి లేదు, తండ్రి మేధావి మరణించాడు, ఈ బ్రాహ్మణి బాలిక ఒకటే ఉంది, ఆమె చాలా దుఃఖంతో ఉంది. ఇంతవరకు ఆమెకు వివాహం కాలేదు, ఎవరు ఆమెను రక్షించే వాళ్ళు లేరనమాట, రోధిస్తూ ఉందనమాట. అప్పుడు అక్కడికి దుర్వాస ముని వస్తాడు. దుర్వాస ముని వచ్చి ఈ మేధావి ఋషి యొక్క స్నేహితుడు ఆయన. దుర్వాసుడు రాగానే ఈ బాలిక, బ్రాహ్మణి బాలిక ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఆయన్ను ఆసనాన్ని సమర్పించి ఆయన పాదాలను కడిగి ఆయనకు ఫల పుష్పాలను అంతా కూడా సమర్పిస్తుంది అనమాట. దుర్వాస ముని చాలా ఆనందాన్ని చెంది ఆ బ్రాహ్మణ బాలిక చెప్తాడనమాట, అమ్మా నువ్వు దుఃఖంతో ఉన్నావు, నీకేం కావాలో కోరుకో అని చెప్పి చెప్తాడనమాట. ఆమె చెప్తుందనమాట, నా తల్లి చిన్నతనంలోనే మరణించింది, నా తండ్రి ఇప్పుడు మరణించాడు, నేను వివాహం నాకు జరగలేదు, నాకు రక్షణ లేదు, నాకు మీరు సహాయం చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు దుర్వాసము చెప్తాడు, నీ ప్రారబ్ధ కర్మ వల్ల నువ్వు ఇక దుఃఖాన్ని చెందుతున్నావు. మనిషికి ప్రతి ఒక్కరికి ప్రారబ్ధ అప్రారబ్ధ కర్మలు ఉంటాయి, మనకు ఏదో ఒక రకంగా దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ప్రారబ్ధ అంటే ఇంతకుముందు మనం చేసేసింటాం ఏదో తప్పుల్ని, ఇప్పుడు వాటికి ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి నువ్వు ఇంతకుముందు జన్మలో ఏదో పాపాలు చేశావు, దానికి ఇప్పుడు నువ్వు ఫలితాన్ని అనుభవిస్తున్నావు, కాబట్టి అమ్మా నువ్వు నీకు ఒక నేను ఒక సూచనలు ఇస్తాను, కొన్ని సూచనని నువ్వు పాటించు, దీని కానీ ఆచరించినట్లయితే నీకు శుభం కలుగుతుంది అని చెప్పి దుర్వాసుడు చెప్తారనమాట. ఆమె చెప్తుంది, ఆ బ్రాహ్మణ బాలిక దైవం చెప్పండి మీరేం చెప్పినా నేను చేస్తాననేసి దుర్వశమని చెప్తాడు. ఇంక 2 నెలల తర్వాత అద్భుతమైనటువంటి దివమైనటువంటి అధిక మాసం వస్తుంది, పురుషోత్తమ మాసం. ఆ మాసంలో నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు, పవిత్రమైనటువంటి ఈ యొక్క పుణ్య స్నానాలను ఆచరించు, ఈ దానాలను ఆచరించు, ఈ పురుషోత్తముని ఈ నేత్ర దీపంతో నువ్వు పూజించు అని చెప్పి ఆ వ్రతం గురించి చెప్తాడనమాట ఆయన. ఈ మాసం ఎంత సర్వశక్తివంతమైంది, నీకు అన్ని పాపాలను తొలగించి నీకు అన్ని సర్వ శుభం కలుగుతుంది అని చెప్పి దుర్వాసుడు ఈ బ్రాహ్మణ బాలకి చెప్తాడంట. ఎప్పుడైతే దుర్వాసుడు చెప్తాడో అది విన్న తర్వాత ఆ బ్రాహ్మణ బాలకు చాలా కోపం వచ్చేస్తుంది, ఆమె కళ్ళంతా ఎర్రగైపోతాయి, గట్టిగా నవ్వుతూ ఆమె చెప్తుంది అనమాట, ఓ దుర్వాసముని నన్ను మోసం చేస్తున్నావు, అది మలమాసము, మీరు మంచి ఉన్నతమైనటువంటి మాసం అని చెప్తున్నారు, ఆ మాసంలో అసలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయరు, అది పూర్తిగా ఈ యొక్క ఎటువంటి ధర్మకార్యాలకు ఉపయోగమైనటువంటి మాసము, మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి దుర్వాసమున తిట్టేస్తుంది అనమాట. ఎప్పుడైతే దుర్వాసం ఇదంతా వింటాడో ఆయనకు చాలా కోపం వస్తుంది, ఆయన కూడా ఆయన శరీరం అంతా కూడా ఎర్రగా మారిపోతుంది అనమాట, కళ్ళంతా ఎర్రగా మారిపోతాయి. అయితే ఈ బ్రాహ్మణ బాలిక తండ్రిని చూసి ఆయన నా స్నేహితుడు, అదే సమయంలో ఈ బ్రాహ్మణ బాలికకు ఎవరు ఆధారం లేదు, ఇంకా రక్షణ లేదు అని చెప్పి ఆయన శాపం ఇవ్వడు. అది కూడా చెప్తారనమాట బ్రాహ్మణ బాలికకు, చూడు నువ్వెంతో తెలివి తక్కువతో నువ్వు నన్ను అవమానించావు, నేను శాపం ఇవ్వాలి, అయితే నేను శాపం ఇవ్వడం లేదు, అయినా కానీ నువ్వు పురుషోత్తమ మాసానికి అపరాధం చేశావు కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు శిక్షించబడతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఆయన. ఎప్పుడైతే దుర్వాసుడు వెళ్ళిపోతాడో ఈ పురుషోత్తమ మాసానికి అవమానం చేయడం వల్ల ఆ బ్రాహ్మణ బాలిక తేజస్సు అంతా నశించిపోతుంది. అంతకుముందు ఎంతో తేజస్తో ఉంటుంది ఆమె, ఇప్పుడైతే ఈ అపరాధం వల్ల ఏమైంది, మొత్తం తేజస్సుతో నశించిపోయి కురూపుగా తయారైపోతుంది అనమాట, అందవిహీనంగా. అప్పుడు దుఃఖపడుతూ ఉంటుంది అనమాట, దుఃఖపడుతూ ఇంకేం చేయాలో తెలియక శివుని మీద 9,000 సంవత్సరాలు తపస్సు చేస్తుందమ్మ. శివుడు ఈ యొక్క పరమశివుడి మీద 9,000 సంవత్సరాలు ఎంతో కఠోరమైన తపస్సు చేస్తుంది అనమాట. ఈ వేసవకాలం చుట్టూ అగ్నిని వేసుకుని ఈ యొక్క శీతాకాలం ఎంతో చలి నీళ్ళలో తపస్సును ఆచరిస్తుంది అనమాట. 9,000 సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆమె శివుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట, ఓ మహాదేవా, నాకు ఎటువంటి రక్షణ లేదు, నాకు పత్ని లేదు, నాకు పత్ని లేదు, పత్ని లేదు, పత్ని లేని 5 సార్లు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని చెప్పి 5 సార్లు అడుగుతుంది అనమాట. అప్పుడు శివుడు చెప్తాడు, చూడు నువ్వు నన్ను 5 సార్లు అడిగావు కాబట్టి నీకు 5 మంది భర్తలు వస్తారు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తుంది అనమాట, అయ్యో ఒక స్త్రీకి 5 మంది భర్తల ఇది చాలా ఘోరం అని చెప్తుంది అనమాట. చూడమ్మా, నువ్వు దుర్వాసుని యొక్క శరీరానికి నా శరీరానికి ఎటువంటి వ్యత్యాసం లేదు, మేమిద్దరం ఒకటే, దేవతలు బ్రహ్మ కాని నేను కాని దుర్వాసుని మునులు కాని అందరూ ఈ ప్రపంచంలో వైష్ణవుడు దేవతలంతా కూడా మా శరీరాలకు ఎటువంటి వ్యత్యాసం లేదు, నువ్వు దుర్వాసునికి అపరాధం చేశావు, అదే సమయంలో పురుషోత్తమ మాసానికి అపరాధం చేశావు, కాబట్టి దీనికి నువ్వు కంపల్సరీ ఫలితాన్ని అనుభవించాల్సిందే, తరువాత జన్మలో నువ్వు 5 మంది భర్తలతో నువ్వు ఈ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటావు అని చెప్పి శివుడు అసలు. అందుకనే ద్రౌపది మాతకి ఏమైంది, చూడు అక్క ఒక చిన్న అపరాధం చేయడం వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది ఆమెకి, ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో. అది కృష్ణుడు ఏం చేస్తాడంటే పాండవులు చెప్తాడు, కాబట్టి మీరు దగ్గరలో వస్తుంది మళ్ళీ ఈ పురుషోత్తమ మాసం, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్పి సూచన ఇస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, పురుషోత్తమ మాసాన్ని చాలా బాగా చేస్తారనమాట. ఇది చేయకుండా ఉన్నటువంటి ఫలితం, చేస్తే ఏం ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రంలో మళ్ళీ ఉందన్నమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయన పేరు వచ్చి చిత్రశర్మ. అతను చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కానీ అతను ఎటువంటి ఈ యొక్క బ్రాహ్మణ లక్షణాలు లేవన్నమాట. అతను అసూయను కలిగి ఉంటాడు. అతను ఒకరోజు ఏం చేస్తాడంటే, అంటే అన్ని దోచుకునేది దగ్గరగానే మోసకారాలంతా చేస్తుంటాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఏం చేస్తారంటే ఈ చిత్రశర్మని ఆ ఊరి నుంచి వెలివేస్తారనమాట, బయట పంపించేస్తారు. మామూలుగా ఈ దుర్గుణాలు ఉండే వాళ్ళు ఉంటే కదా, ఇంతకుముందు వాళ్ళని ఊరి నుంచి వెలివేసేసేవాళ్ళు, బయట పంపించేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళంతా కూడా చెడిపోతారని చెప్పి. అతను వెళ్తూ వెళ్తూ ఒక ఈ అరణ్యంలో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. అతను ఈ యొక్క పళ్ళ పుష్పాలంతా పండిస్తూ ఉంటాడు, మంచి వనం ఉంటుంది అతని దగ్గర. అతనితో చేరుతాడనమాట. అతని దగ్గర చేరి ఈ చిత్రశర్మ ఈ పనులు పండించేటువంటి వ్యక్తి దగ్గర చేరి అతనితో పాటు మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు అనమాట. ఈ వ్యక్తి ఈ తోటమాల ఏం చేస్తాడంటే, ఓ రోజు నేను తీర్థయాత్రలకు వెళ్ళేసి రావాలి, నా తోట తోటను బాగా చూసుకో ఇక్కడ రక్షించు అని చెప్పి ఈ యొక్క చిత్ర శర్మకి ఇచ్చేసి ఆ తోటమాలి వేరే గ్రామానికి వెళ్ళిపోతాడు, ఈ తీర్థయాత్ర కోసం వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడు, చిత్ర శర్మ అతను తిరిగి వచ్చే లోపల అన్ని పనులను తినేస్తాడనమాట, తినడము వాటిని అమ్మడము అంత ధ్వంసం చేస్తాడు ఆ యొక్క మంచి వనాన్నంతా కూడా. తిరిగి తోటమాలి వచ్చే ముందుకి అతను చెప్తాడనమాట, ఏమైంది పనులంతా ఏమైనా అంటే, ఏమైనాయి అంత పక్షులు వచ్చి కోతులు చెతికెళ్ళిపోయినాయని చెప్పి చెప్తాడు అనమాట. అంత అతను తినేశాడు మంచి మంది పనులంతా తినేశాడు అని అన్నేశాడు, మోసం చేస్తాడు అతను. తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది, ఇతను చనిపోతాడు చిత్ర శర్మ. చనిపోయిన తర్వాత అతను కోతిగా జన్మ తీసుకుంటాడు అనమాట, కోతిగా జన్మ తీసుకుని. అయితే చనిపోయేటప్పుడు అతను పురుషోత్తమ మాసం చివరగా ఒక ఇంకొక భక్తుడు, ఒక వైశ్య భక్తుడు ఈ పురుషోత్తమ మాసాన్ని ముగింపు ఉత్సవాన్ని చేస్తూ ఉంటాడు. ముగింపు ఉత్సవాన్ని చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ చచ్చిపోతాడనమాట ఈ చిత్ర శర్మ. ఆ యొక్క ఫలితంగా అతని కోతి జన్మ అది కూడా మంచి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో వస్తుందనమాట. మృగవనము అని చెప్పంటారు అది, మృగవనం. అది శ్రీరామచంద్రుడు కోతులకు ఇచ్చాడనమాట. వాళ్ళంతా యుద్ధం చేసిన తర్వాత రామాయణంలో వాళ్ళు అలసిపోయి ఉంటే ఈ మృగవనాన్ని శ్రీరామచంద్రుడు వాటికి ఇచ్చాడు. అంటే అక్కడ అన్ని పల పుష్పాలంతా ఉంటాయి, తేనంతా ఉంటుంది, వాళ్ళంతా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి ఆ వనాన్ని ఇచ్చాడనమాట. అక్కడ ఆ పురుషోత్తమ మాసం ముగింపు ఉత్సవాన్ని చూస్తూ చనిపోయినాడు కాబట్టి చిత్ర శర్మ కోతిగా మృగవనంలో జన్మ తీసుకున్నాడు అనమాట. అయితే అక్కడేమో మంచి పనులున్నాయి, మంచి తేనుంది, నోరు పుండి అయిపోయింది అనమాట కోతికి, నోరంతా రక్తం కారుతూ ఉంది, ఏది తినలేదనమాట. ఆ కోతి చేష్టలు ఉంటాయి, అది మాత్రం అట్లే ఉన్నాయి, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దూకడము, పెరుక్కుంటుంది పండు తినలేదు. ఎందుకంటే ఇంతకుముందు జన్మలో మోసం చేశారు కదా, ఆహారాన్ని తినేశారు దొంగతనంగా, కాబట్టి ఈ జన్మలో తినడానికి ఈ కోతిగానే అతను చాలా దుఃఖపడుతున్నాడు అనమాట. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరికైనా ఆహారం తినడం లేదు అంటే అతను ఇంతకుముందు జన్మలో అతను ఎవరికో మోసం చేశారని చెప్పి అర్థం అనమాట. వాళ్ళు పురుషోత్తమ మాసం చేస్తే వాళ్ళకి ఆ ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కోతి పాపం ఎగురుతూ దూకుతూ ఉందనమాట. మళ్ళీ పురుషోత్తమ మాసం వచ్చింది, అధిక మాసం, ఈ నెల పాటు బాగా నోరు ఇంకా బాగా పుండి అయిపోయింది, నీళ్లు కూడా తాగడానికి లేదనమాట. ఆ నెల పాటు అదేం చేసింది, కోతి ఉపవాసం ఉన్నదనమాట, ఏ పండు తినడం లేదు, ఏ నీటిని తాగడం లేదు, నెల మొత్తము ఆ మృగవనంలో అది దూకుతూ ఎగురుతూ దూకుతూ ఎగురుతూ ఉపవాసం ఉందనమాట. తర్వాత ఆ నెల చివరిలో అక్కడ ఒక మంచి ఈ తటాకం ఉంది, నీటి తటాకం, ఈ మృగవనంలోనే పవిత్రమైన తటాకం, దాంట్లో పడిపోయిందనమాట అది సోదప్పి. 5 రోజుల తర్వాత అంటే అట్లే కొట్టుకుంటూ ఉండింది, 5 రోజుల తర్వాత శరీరాన్ని వదిలేసింది అనమాట ఆ యొక్క కోతి. చనిపోగానే శరీరం నుంచి బయట రాగానే దానికి ఎంతో దివ్యమైనటువంటి శరీరం వచ్చింది, శంకు చక్ర గదాపద్మాలతో విష్ణుదూత శరీరం వచ్చిందనమాట. నేరుగా ఇక పుష్పకుమానంలో ఆ కోతి వైకుంఠధామానికి వెళ్ళింది. తెలియకుండానే పురుషోత్తమ మాసాన్ని ఆచరించడం ద్వారా ఈ కోతి ఏమైంది, ఒక నెల పాటు తనకి నోరు పుండైపోయి ఏం తినలేదనమాట. ఆ చేయంగానే ఇక్కడ కాబట్టి ఇక శాస్త్రాలు చెప్పడం జరిగింది, పురుషోత్తమ మాసం చాలా ఉన్నతమైనటువంటిది, మనం ఈ మాసాన్ని మనం జాగ్రత్తగా ఆచరించాలి. ముఖ్యంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించడము ఎక్కువగా జపించాలి. తర్వాత ఆహారాన్ని నియంత్రించాలి, ఆహారాన్ని నియంత్రించాలి. తర్వాత ఇంకోటి చెప్పడం జరిగింది, శ్రీమద్ భాగవతాన్ని కానీ మనం చదివినా కానీ లేదు దానం ఇచ్చినా కానీ, శ్రీమద్ భాగవతాన్ని కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అది ఎంత గొప్ప సేవ అంటే శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇక్కడ 12,000 సంవత్సరాలు మనం గంగానదిలో స్నానం చేస్తే కంటిన్యూస్గా ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందంట, శ్రీమద్ భాగవతాన్ని చదివినా కానీ దానం ఇచ్చినా కానీ. ముఖ్యంగా శ్రీమద్ భాగవతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఈ యొక్క పురుషోత్తమ మాసంలో. భగవంతునికి నేతి దీపాన్ని ఇవ్వడము, శ్రీమద్ భాగవతాన్ని చదవడము, వైష్ణవులకు సేవ చేయడం కూడా, మన వైష్ణవులు కూడా సేవ చేయాలి. మనకు అన్ని ఇక్కడ అవకాశం ఉంది, శ్రీమద్ భాగవతం చదవడానికి అవకాశం ఉంది, భగవంతునికి నేత్ర దీపం ఇవ్వడానికి అవకాశం ఉంది, వైష్ణవులకు సేవ చేయడానికి మనకు అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా చేసి మన భక్తి సేవలో ముఖ్యంగా వైష్ణవులకు సేవ చేయడము, శ్రీమద్ భాగవతాన్ని చదవడము, తర్వాత భగవంతునికి నేత్ర దీపాన్ని ఇవ్వడము, ఎక్కువగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇది చేసినట్లయితే గనక పురుషోత్తమ మాసంలో మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే డౌట్స్. జై శ్రీ శ్రీ శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, పురుషోత్తమ మాసంకి.